അഭ്യുത്ഥാനം അധർമ്മശ്യ തദാത്മാനം സൃജാമ്യഹം പരിത്രാണായ സാധൂനാം വിനാശായ ച ദുഷ്കൃതാം ധർമ്മ സംസ്ഥാപനാർത്ഥായ സംഭവാമി യുഗേ യുഗേ.
ധർമ്മമു നശിച്ചുനപ്പുടും, അധർമ്മము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు ఉద్భవించును అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు భగవంతుని ప్రతినిధులకు యోగులు, సిద్ధులు, మహాపురుషులు ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వహించారు. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో మన భారతదేశం ఇంగ్లీషు వారి దాస్య శృంఖలలో మ్రగ్గుతున్న సమయంలో ఒకే దేశస్థులైనప్పటికీ సహోదర భావం వేడనాడి హిందూ ముస్లిములు తమలో తాము కలహించుకున్న తరుణంలో సర్వజనులు దైవభక్తిని మరచి ఇల్లు, వాకిలి, సంసారము, సంతానమే జీవిత పరమార్థాలుగా ఎంచి విషయ సుఖలాలసులై మోక్ష మార్గాన్ని విడచి అధర్మవర్తనులైన ఆపత్ సమయాన ఆపత్ బాంధవునిగా, అపర దత్తాత్రేయమూర్తిగా, అవధూత చక్రవర్తిగా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో పుణ్యతమమైన గోదావరి నదీ తీర ప్రాంతమైన షిరిడీ గ్రామంలో అవతరించారు శ్రీ సాయిబాబా. ఏ మహాత్ముని పాదస్పర్శ వల్ల షిరిడీ పుణ్యస్థలైనదో, ఏ కృపాకరుని కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మానవాళి ధన్యత చెందిందో, అటువంటి సాయిని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అంటూ స్మరించి పునీతులవుదాం. అశేష ఆంధ్ర ప్రజలారా, నా తెలుగుదేశ సోదర సోదరీమణులారు, అమృతోపమయమైన శ్రీ షిరిడీ సాయి సంపూర్ణ చరిత్రను చెవులారా విని మనసారా ఆస్వాదించి మనమంతా తరిద్దాం. రండి, కదలిరండి, తరలిరండి. ఓం సాయిరాం. నేటి షిరిడీ గ్రామానికి పూర్వపు పేరు శీలతి. బాబాని ఆ షిరిడీ గ్రామ ప్రజలు 1854వ సంవత్సరంలో 16 సంవత్సరాల బాలూన్ రూపంలో ఒకనొక వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుని ఉండగా తొలిసారి తిలకించారు. అది హఠాత్ సంఘటన. అంతకుముందు ఆ బాలును ఉనికి ఆ గ్రామంలో కాని చుట్టుపక్కల ఎక్కడా గాని లేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చూచుటకు బాలుడే అయినా ఎట్టి చాపల్యమూ లేక నిర్మోహంగా, నిర్వికల్పునిగా, నిర్వికారునిగా తోచేవాడు. ఎవరితోనూ కలువక నిస్సంగుడై, చలికిని ఎండకును చెదరక సమస్తుడై, రాత్రులందు సైతము నిర్భీతుడై, పొడవైన కేశాలతో రాజకుమారులాగా టీవీగా ఉండేవాడు. షిరిడీలో ఖండోబా అనే శైవ ఆలయం ఒకటి ఉంది. అప్పుడప్పుడు ఖండోబా అక్కడి గణాచారి మీద పూనుతుండేవాడు. ఒకసారి అలాగే పూనకని రాగా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆ కుర్రవాణ్ణి గురించి ప్రశ్నించారు. ఖండోబా వారి చేత ఆ వేప చెట్టు కిందనున్న ఓ స్థలాన్ని తవ్వించగా అడుగున ఓ భూగ్రహం, దాంట్లో 4 దీపాలు, జపమాలలు కనిపించాయి. ఈ కుర్రవాడు ఇక్కడ 12 ఏళ్లు తపస్సు చేశాడు అని ఖండోబా చెప్పగా విన్న ఊళ్ళో వాళ్ల ఆశ్చర్యానికి అంతులేదు. 16 సంవత్సరాల బాలుడు 12 ఏళ్లు తపస్సు చేయడమా? అంటే 4వ ఏటే తపస్సును ప్రారంభించాడనమాట, అది ఎలా సాధ్యం అని సందేహించారందరూ. కాని ఇందులో నిజంగా సందేహపడవలసిన పనేమీ లేదు. పరమ భాగవతోత్తములకు, దైవాంశ సంభూతులకు, కారణజన్ములైన బాబా వంటి వారికి ఇవి సుసాధ్యాలి. తండ్రి తనను తొడపై కూర్చోనివ్వలేదన్న అలుకతో విష్ణు సాక్షాత్కారానికి ఘోర తపస్సు చేసిన చిన్నారి ధ్రువుని వయసెన్నేళ్లు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ నామాన్ని పఠించి విష్ణు పథాన్ని పొందిన ప్రహ్లాదుడి వయసెన్నేళ్లు. ఆ తర్వాత షిరిడీ ప్రజలంతా చుట్టూ మూగి ఆ సమాధి గురించి పదే పదే ప్రశ్నించగా ఆ మాట తప్పిస్తూ, సాయి, అది మా గురువుగారి సమాధి, దయచేసి దాన్ని మూసివేయండి అని చెప్పగా ఆ సమాధిని మూసివేశారు. ఆ తర్వాత బాబా 4 ఏళ్లపాటు షిరిడీలో మళ్లీ కనిపించలేదు. 20వ సంవత్సరంలో మళ్లీ షిరిడీ పునఃప్రవేశం చేశారు. బాబా షిరిడీ ప్రవేశానికి ముందు ఆయన జీవిత చరిత్ర ఏమిటన్నది ఇదమిద్దంగా ఎవరికీ తెలియదు. అయితే ఆయన జీవితకాలంలో పలు సందర్భాలలో బాబాయే స్వయంగా తెలిపిన విషయాల్ని బట్టి హేమాండ్ పంతు, దాస్కణు వంటి శిష్యుల పరిశోధనల వల్ల తెలిసిన సమాచారాలను బట్టి కొంతవరకు షిరిడీ పూర్వ సాయి జీవిత చరిత్రను ఈ విధంగా చెప్పుకోవచ్చు. బాబా అప్పటి నైజాన్ రాష్ట్రంలో మారుమూలనున్న పత్రి అనే గ్రామంలో ఈశ్వర భక్తి తత్పరులైన గంగాభవాజ్యుడు, దేవగిరియమ్మ అనే నిరుపేద పుణ్యదంపతులకి పుత్రునిగా 1838 జన్మించారు. ఆ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూ ఉండేవారు. గంగాభవాజ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు. అది వర్షాకాలం అవడంతో పడవలు కొట్టుకుని పోతాయేమోనని భార్యతో చెప్పి ఒక రాత్రి పడవలను కాపలా కాయడానికి వెళ్లాడాయన. పార్వతీ పరమేశ్వరులు దేవగిరియమ్మ భక్తిని సచ్చీలతను పరీక్షింపదలిచారు. పరమేశ్వరుడు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత వారింటి తలుపు తట్టాడు. భర్త తిరిగి వచ్చాడేమోనని ఎంతో ఆశతో తలుపు తీసిన దేవగిరియమ్మతో ఆ వృద్ధుడు, "అమ్మా, బయట బాగా చలిగా ఉంది, కొంచెం మీ ఇంట్లో పడుకోవడానికి చోటిస్తారా?" అని అడిగాడు. ఆమె, "అలాగే, లోపలికి రండి బాబు" అని ఆ వృద్ధుని ఆహ్వానించి లోపల పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. కొద్దిసేపు అయిందో లేదో మళ్లీ ఆ వృద్ధుడు వెళ్లి తలుపు తట్టాడు. ఆమె తెరవగానే, "నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టవు" అన్నాడు వృద్ధుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు. వెంటనే ఆమె ఇంటిలో వెతికి ఇంత పిండిలో పెరుగును కలిపి ఇచ్చి మళ్లీ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. మరికొంతసేపు అయ్యాక వృద్ధుడు మళ్లీ తలుపు తట్టి ఆమెను లేపి, "తల్లి, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా?" అని అడిగాడు. ఆ మాటలు వినగానే ఆమె కంగారు పడింది. పూజ గదిలోకి వెళ్లి పార్వతి విగ్రహం ముందు మోకరింది. "తల్లి, ఏమిటి తల్లి ఈ పరీక్ష? నాకు ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతని సేవ చెయ్యాలా? పరస్త్రీని కదా అని దూరంగా ఉండాలా?" అని విలపిస్తూ ఆ గడ్డు పరిస్థితి నుంచి తనని గట్టెక్కించమని వేడుకుంటూ ఉండగా మళ్లీ తలుపు తట్టిన శబ్దమైంది. ఈసారి ఓ స్త్రీ లోపలికి వచ్చింది. "అమ్మా, ఒక ముసలాయనకి సేవ చేయాలట కదా, నే చేస్తానమ్మా" అన్నది. ఆ మాటలకు దేవగిరియమ్మ ఆశ్చర్యపోతూ ఆమెను పంపింది ఆ పార్వతీయే అని సంతోషించి ఆమెను ఆ వృద్ధుడి వద్దకు పంపి తన గది తలుపులు వేసుకుంది. ఇంతలో మళ్లీ తలుపు తట్టిన శబ్దమైంది. దేవగిరియమ్మ తలుపు తీయగా ఎదురుగా పార్వతీ పరమేశ్వరులిద్దరూ అభయహస్తాలతో నిలబడి ఉండడం చూసి పరమానంద భరితురాలై వారి పాదాలపై పడింది. వెంటనే పరమేశ్వరుడు ఆశీర్వదిస్తూ, "అమ్మా, నీ భక్తికి మెచ్చాను. నీ గర్భాన నేనే వచ్చి కొడతాను. లోకోద్ధారకుడు, కారణజన్ముడు అయిన ఈ బాలుని కాలక్రమాన ఓ ఫకీరు వచ్చి అడిగినప్పుడు తప్పక అతనికిచ్చేయండి" అని దీవించి ఇద్దరూ అదృశ్యులయ్యారు. మర్నాడు ఉదయం ఇంటికి వచ్చిన భర్తతో దేవగిరియమ్మ పార్వతీ పరమేశ్వరుల రాక గురించి, వారిచ్చిన వరం గురించి చెప్పగా గంగాభవాజుడు భార్యకు లభించిన దైవ సాక్షాత్కారం తనకు దక్కలేదని ముందు బాధపడినా ఆ తర్వాత ఈశ్వరాంశతో కలగబోయే పుత్రోదయానందంతో అతని మనస్సు పులకించిపోయింది. ఆ పిదప దేవగిరియమ్మ గర్భవతి అయి నవమాసాలు నిండి ఒకనొక శుభముహూర్తాన 1838 పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డడే సకల భువన పాలకుడగు శ్రీ సాయిబాబా. అయితే మానవ జన్మనెత్తిన మహాపురుషులకు కూడా జన్మదుఃఖం జరాదుఃఖం తప్పదా అన్నట్టు, ఈ కలిమాయలో పడి మానవజాతి ఎందుకెలా కూలిపోతోందా అన్నట్టు బాబా చిరునవ్వులు చెందించాల్సిన ఆ చిరుత ప్రాయంలోనే ఎక్కువగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవారు. ఆ బాల్యావస్థలో ఒకసారి బాబాని చెట్టుకొమ్మ కట్టిన గుడ్డ ఉయ్యాల్లో పరుండబెట్టి ఆ పుణ్యదంపతులు ఏవో పనిపాటల్లో మునిగి ఉండగా ఆ దారి వెంట వెళ్లే ఓ ఫకీరు బాబా ఏడుపు విని దగ్గరకొచ్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఫకీరును చూడగానే నవ్వుతూ కేరింతలు కొట్టే బాలబాబా ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులయ్యారు. దైవాంశ సంభూతుడైన తమ బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చిన ఈ ఫకీరే ఆనాడు పరమేశ్వరుడు చెప్పిన దివ్య పురుషుడని భావించి, "ఈ బిడ్డను నాకివ్వండి" అని ఫకీర్ అడగగానే బాబాని అతని చేతుల్లో ఉంచి నిశ్చింతగా ఇంటికి చేరారు ఆ దంపతులు. సుమారు 4 సంవత్సరాల పాటు అంటే 1842 దాకా ఆ పసిబిడ్డడు ఫకీరింటనే పెరిగాడు. కాని 4వ ఏట ఆ ఫకీరు స్వర్గస్థుడవడం వల్ల ఏకాకి అయిన తన భార్య ఆ పాపణ్ణి ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఈ కురవాడి చేష్టల వల్ల గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రచురిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ పిల్లవాడు హిందూ దేవాలయాలకు వెళ్లి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావించేవాడు. "మై అల్లాహూ, నేను దేవుణ్ణి" అని అరిచేవాడు. ఒక్కొక్కసారి, "అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి" అని వెర్రికేకలేసేవాడు. ఒక మతానికి చెందిన వారింట పుట్టి, వేరొక మతానికి చెందిన వారింట పెరిగి, ఆ రెండు మతాలకు దేవుళ్లకు భేదం లేనట్టు ప్రవర్తిస్తున్న ఆ కుర్రవాణ్ణి అటు హిందువులు కాని ఇటు ముస్లిములు కాని ఏవీ అనలేక పెంపుడు తల్లైన ఫకీరు భార్యతో ఫిర్యాదు చేసేవారు. ఆ బిడ్డలను దారిలో పెట్టలేకపోయిన ఆ పెంపుడు తల్లి ఆ ప్రాంతంలో సాధువుగా సద్గురువుగా పేరొందిన వెంకూస అనే యోగికి అప్పగించింది. గురు శిష్యులిద్దరూ సేలు అనే గ్రామంలో కృష్ణ సాందీపుల వలె శరీరములే వేరు కాని వీరి ఆత్మలు ఒక్కటే అన్న రీతిలో ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరస్పర గాఢానురాగంతో సంచరిస్తూ ఉండగా వారిని పిచ్చివారని తలచో లేక వారి అనుబంధానికి అసూయ చెందో ఆ ఊరి ప్రజలు వాళ్లను రాళ్లతో కొట్టారు. అలా విసరబడ్డ రాళ్లలో ఒక ఇటుకరాయి సాయి తల వరకు వచ్చి తగలబోయి విచిత్రంగా గాలిలో ఆగిపోయింది. అది తగలడానికి వీల్లేదు, పగలడానికి వీల్లేదు. అందుకే అది బాబా జీవిత సమము, సర్వస్వము అయింది. ఆ ఇటుకరాయిని సాయి ప్రాణప్రదంగా చూసుకునేవారు. అది తన గురువుగారితో తాను సంచరించిన నాటిదని, ఆయన పాదస్పర్శకు అది నోచుకున్నదని సాయి పదే పదే అందరికీ చెప్పేవారు. పడుకునేప్పుడు భద్రంగా ఆ ఇటుకరాయిని తలకింద పెట్టుకుని నిద్రించేవారు. పొరపాటును కూడా దాన్ని దిండుగా పెట్టుకోవడం మరిచేవారు కారు సాయి. సాయి భక్తులు ఆ ఇటుకను కూడా పూజించేవారు. ఇంగు కట్టిన గుడ్డకు కూడా వాసన వస్తుందన్నట్టు మహాపురుషులు వాడిన వస్తువులు, వారి జీవిత చిహ్నాలు కూడా పవిత్రమైనవి, ఆరాధనీయమైనవి. తమ గురువుగారి నిర్యాణానంతరం సుమారు 16 సంవత్సరాల వయస్సులో, అంటే 1854లో సేలు గ్రామం నుంచి బయలుదేరి సద్గురు ఆశ్రమాన్ని వీడి దేశాటనం చేస్తూ షిరిడీ చేరుకున్నారు బాబా. ఒకంతసేపు సాయి సంకీర్తనం చేసి ఆ తర్వాత శ్రీ షిరిడీ సాయి సంపూర్ణ జీవిత చరిత్ర మిగిలిన భాగం విని ధన్యులమవుదాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం. తొలి రోజుల్లో షిరిడీ ఆధ్యాత్మిక క్షేత్రాన తొలకరి మెరుపుల బాలతపస్సు రూపాన తూచి మాయమై కాలాంతరాన 1920 ఏళ్ల వయసులో మళ్లీ షిరిడీ ప్రవేశించిన బాబా తన 16వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు, అంటే ఈ 4 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ 4 ఏళ్ల కాలంలోనే సాయి తమ లీలలను, అవతార పరమార్థాన్ని జనులకు చాటడం మొదలెట్టారు. జాతి మత కుల భేదాలు లేని విశ్వమానవ ప్రేమ బాబాది. మొట్టమొదటిసారిగా బాబా అనుగ్రహాన్ని పొందగలిగిన అదృష్టం చాంద్ పాటిల్ అనే మహమ్మదీయునికు దక్కింది. ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా దేశమంతటా విప్లవాలు చెలరేగుతున్న రోజులది. అది 1857-58 ప్రాంతం, మంచి ఎండవేళ. ధూప్ గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే ధనవంతుడు తన గుర్రం బిజిలీని వెతుకుతూ 2 నెలల క్రితం పోగొట్టుకున్న దానిపై మోజును ఉదుర్కలేక ఇంకా దొరుకుతుందన్న ఆశతో గోదావరి ఉపనది అయిన ఏలగంగ తీర ప్రాంతమంతా వెతుకుతుండగా అక్కడ మామిడి చెట్టు నీడలో ఫకీరు వేషంలో పిచ్చివాళ్లా కూర్చుని ఉన్న ఓ యువకుడు పాటిల్ని పిలిచి, గుర్రం కోసం ఎందుకంత దిగులు పడిపోతావు పాటిల్, వెళ్ళు, ఆ ఏటి గట్టున పచ్చగడ్డి మేస్తూ ఉంది నీ బిజిలి, వెళ్లి తెచ్చుకో అంటూ అటువైపు చూపాడు. పాటిల్ వెళ్లి అక్కడ వెతికితే అది అక్కడే పచ్చిక మేస్తుంది. పాటిల్ తన గుర్రాన్ని తీసుకుని, ఈ యువకుడు పిచ్చివాడు కాదు, ఫకీరే అనుకుంటూ తిరిగి వచ్చాడు. నీ గుర్రం దొరికిన సందర్భంలో ఓ గుక్క ఈ చిలుము పీలుస్తావా చాంద్ పాటిల్ అన్నారు బాబా తన చేతిలోని చిలుము చూపిస్తూ. చాంద్ తల ఊపాడు. కాని చప్పిని తడపడానికి నీరుగాని పొగాకును అంటించడానికి నిప్పుగాని ఆ చుట్టుపక్కలెక్కడా లేవు. ఇంతలో బాబా తన చేతిలోని చిమ్టా నేల మీద గుచ్చారు. అంతే ఆశ్చర్యం, బుసబుసమంటూ గుచ్చిన ప్రదేశం నుంచి గంగ చిమ్మింది. దాంతో చప్పిని, అంటే చిలుముకు చుట్టే గుడ్డను తడిపారు. మళ్లీ సటకా తీసి నేలపై బలంగా మోదేసరికి కణకణ నిప్పురవ్వలు వెలువడ్డాయి. వాటితో బాబా చిలుము అంటించి తను ఒక గుక్క పీల్చి చాంద్ పాటిల్కిచ్చారు పీల్చమని. ఇదంతా కళా నిజమా అని నోరెళ్ల పెట్టుకుని చాంద్ పాటిల్ ఆశ్చర్యంగా చూస్తూ వంగి సలాం చేస్తూ, బాబా మీరు మామూలు ఫకీర్ కాదు, నా అల్లా, దయచేసి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి బాబా అన్నాడు. సరేనని అతని వెంట ధూపు వెళ్లారు బాబా. రోజులు గడుస్తున్నాయి. ఇంతలో పాటిల్ బావమరిది పెళ్లి నిశ్చయమైంది. ఆడపెళ్లి వారిది షిరిడీ కావడం వల్ల మగపెళ్లి వారితో పాటు చాంద్ పాటిల్ కోరిక మేరకు బాబా షిరిడీకి బయలుదేరారు. షిరిడీలో పెళ్లివారితో పాటు బండి దిగుతున్న ఆ యువకుని మహల్సాపతి చూసి ఆనందించి, అతను ఇంతకుముందు ఇక్కడ ఉండి వెళ్లిన బాలయోగియే అని గుర్తించి, దయచేయండి సాయి, దయచేయండి అని స్వాగతం పలికాడు. మరాఠీ భాషలో సాయి అంటే ఋషి లేదా యోగి అని అర్థం. ఆనాటి నుంచి సాయిగాను ఆ పైన సాయిబాబాగాను ఆయన ప్రసిద్ధికెక్కారు. సాయి సర్వాంతర్యామి. ఆయన సూక్ష్మ శరీరం ఈ అనంత విశ్వం అంతా మార్మికమైన వాయువు లేదా మిస్టీరికల్ ఈథర్లా వ్యాపించి సాయి భక్తులను సర్వదా రక్షించి కాపాడుతుంది. ఆయన విశ్వదేవుడు, కాస్మిక్ గాడ్. అందువల్లనే సుదూరాను ఉన్న తను ఉన్న చోటు నుంచి ఆ గుర్రం ఉనికిని తెలుసుకోగలిగారు ఆయన. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో ఈ విశ్వం అంతా భగవంతుని రచన అని, అది ఎంతయు అంతర్యామిచే వ్యాపించబడి ఉన్నదని చెప్పబడి ఉంది. పంచభూతాలను తన పాదాక్రాంతుల్ని చేసుకున్న పరమాద్భుత చరితుడు సాయి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత యుద్ధంలో అంపశయిపై అవసాన దశలో ఉన్న భీష్ముని దాహాన్ని తీర్చడానికి అర్జునుడు బాణాన్ని భూమిలోకి వేయగానే ఆకాశగంగ పెళ్లుబుకిన వైనం. నమ్మిన వాళ్లు నమ్మారు, నమ్మని వాళ్లు ఆ అంతా అభూత కల్పన అని కొట్టిపారేశారు. కాని ఇదేమిటి? సటకా నేలలో గుచ్చగానే నీరు నిప్పు రావడమేమిటి? ఇది జరిగి కేవలం 100 సంవత్సరాలు మాత్రమే అయిందే. షిరిడీ సాయి సన్నిధిలో ఈ వింతని కళ్లారా చూసిన వారు నేటికీ ఉన్నారే. నీటిని నిప్పుని సృష్టించినట్టే వాటిని నియంత్రించడం కూడా సాయి లీలల్లో ఒకటి. ఒకసారి షిరిడీలో చాలా పెద్ద తుఫాను వచ్చింది. మొదట చిన్న చిన్న చినుకులుగా ప్రారంభమైన వాన చూస్తుండగానే పెద్ద కుంభవృష్టిగా మారి పెనుగాలులతో భీభత్సంగా మారింది. షిరిడీ ప్రజలు హాహాకారాలు చేస్తూ సాయిని శరణు చూచారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాబా భక్తులు వారి పనులకు వెళ్లలేక షిరిడీలోనూ చిక్కుకుని పోయి మా ఉద్యోగాలు ఏమవుతాయో అని భయపడే సమయంలో బాబా ఆకాశం వంక చూస్తూ, తగ్గిపో, నీ తీవ్రత చాలించక అనగానే తుఫాను ఒక్కసారిగా వెలిసిపోయింది. మరో సందర్భంలో ధునులో మంటలు ఉవ్వెత్తున ఎగసి పైకప్పు అంటుకుని పెద్ద అగ్ని ప్రమాదం జరగబోయేంతలో సాయి, చాలే ఇంకా శాంతించు అనగానే అంత పెద్ద మంట మామూలు స్థితికి వచ్చింది. చిన్న చిన్న మహిమలు, చౌకబారి చిట్కాలు చాలామంది చూపగలరేమో కాని పంచభూతాది శక్తుల సృజన, నియంత్రణ, పరిపూర్ణ సిద్ధులకు అనన్య సామాన్య మహిమానూతమూర్తులైన సాయి వంటి వారికి మాత్రమే సాధ్యం. సాయి అంతటి మహనీయుని పాదధూడితో పవిత్రమైన షిరిడీపురము, ఆ పుర ప్రజలు ఎంత ధన్యులు. కొన్ని రోజులు షిరిడీలో ఉండి మళ్లీ 4 సంవత్సరాల తర్వాత షిరిడీ పునఃప్రవేశం చేసిన బాబా ఈసారి ఎన్నో కష్టనిష్ఠూరాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి మొదటి కారణం ఆయన నిత్యము స్మరించే అల్లా మాలిక్, హరి ఓం తత్సత్ అన్న మత సామరస్యపూరిత భగవాన్ నినాదమే. అలా అల్లాని హరిని కలిపి ఉచ్చరించడం ఇరువర్గాల వారికి ఇబ్బందిగా ఉండేది. పైగా బాబా ఆకుపచ్చని అంగీని, అదో మాదిరి గళ్లలుంగిని ధరించి ఒత్తుగా పెరిగిన జులపాల జుట్టుతో, నూనుగు గడ్డం మీసాలతో అచ్చం ముస్లిం ఫకీర్లా ఉండేవారు. అందువల్ల హిందూ దేవాలయాల్లో బాబాకి ఆశ్రయం నిరాకరించబడింది. బాబా ఆ నిర్ణయానికి అనుమాత్రమైనా బాధపడలేదు. ఏ వేప చెట్టు కిందో తలదాచుకుంటానన్నారు. బాబా ఏ మతానికి చెందినవాడో నిర్ణయించలేకపోయిన గ్రామ ప్రజల మతమౌఢ్యం, గ్రామ పెద్దల మూర్ఖత్వం వల్ల శ్రీ సాయిబాబాను ఊరి బావుల్లో నీరు కూడా తాగకూడదని నిషేధించడం జరిగింది. అయినా బాబాకు కోపం రాలేదు. చిరునవ్వు నవ్వుతూ ఊరి శివార్లకు వెళ్లి అక్కడ గొడ్ల కొరకు ఏర్పాటు చేసిన పశువుల తొట్టులోని నీళ్లు తాగుతూ ఉండేవారు బాబా. ఆ నీరు తాగవద్దని, తాను వేరే నీరు తెచ్చిస్తానని మహల్సాపతి వంటి భక్తులు చెప్పినా సాయి వినేవారు కారు. ఆ నీరు పశువుల ఎంగిలి అన్న మహల్సాపతితో సాయి నవ్వుతూ, అమాయకుడా, ఆత్మజ్ఞానం లేని మనిషే పశువు కన్నా హీనుడు. నిజానికి మనం అందరం పశువులమే. వాటిలా మనము చిన్నప్పుడు 4 కాళ్లతో పాకిన వాళ్లమే. వాటికి ఉండే 2 కొమ్ములు వంటివే మన అహంకారం, దురభిమానం. అవి తినే గడ్డి, మనం తినే ధాన్యం రెండూ ఒక పంటలోనివి. పశువులు మనుషులకు బానిసలైతే మనుషులు ఆశలకు బానిసలు. అవి రాటకు కట్టబడి ఉంటే మనం సంసారానికి బంధింపబడి ఉంటాం. అందుకే దేవుణ్ణి పశుపతి అన్నారు, కాని మానవపతు, నరపతు అనలేదు సుమా. అని బోధించారు. ఆ విధంగా మనిషికి పశువుకి ఎంతో చక్కని సహజమైన పోలిక ద్వారా ఆ మహల్సాపతికే కాదు సకల మానవజాతికి అమూల్యమైన సందేశాన్నిచ్చారు సాయిబాబా. అదేవిధంగా కొన్నాళ్ల పాటు శ్రీ సాయిబాబాకి ఊరిలో భిక్ష దొరకకుండా చేశారు ఆ మూర్ఖులు. అయ్యో, ఆ అపర కారుణ్యమూర్తికి, సకల చరాచర ప్రపంచాన్ని పుట్టించి పోషించే తండ్రికి తాగడానికి గుక్కెడి నీళ్లు, తినడానికి పట్టెడు అన్నం లేకుండా పోయిందా? అసలు ఈ లోకం ఏనాడు ఏ మహాత్ముని గుర్తించి గౌరవించి అందలాలు ఎక్కించింది గనక? నిజాన్ని నిర్భయంగా చాటిన నేరానికి తత్వవేత్త సోక్రటీస్ విషమిచ్చి చంపింది. అపార కృపా పారావారమై అనాథలకు ఆర్తులకు బాధలు తీరుస్తున్న యేసుక్రీస్తును నిలువున శిలువ వేసింది. అయినా వారు ఈ లోకం మూర్ఖత్వానికి ఏ పరిస్థితుల్లోనూ కోపం చెందలేదు. అలాగే బాబా దేనికి చెల్లించలేదు. నాకేం బాధ లేదు. నేను నా గురువుగారు కలిసి చాలా కాలం వేప ఆకులు మాత్రమే తిని బతికాం అని చెప్పి నిరాహారులై ఆ పరిసరాల్లోని అడవుల్లోకి పోయి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. సాయి రెండోసారి షిర్డీ వచ్చిన దగ్గర నుంచి ఆయన్నే గమనిస్తూ, ఆయనలో ఒక దివ్య పురుషుణ్ణి సందర్శిస్తూ, మనస్సులోనే పూజిస్తూ వచ్చిన తాత్యాపాటిల తల్లి, అప్పాకోటే భార్య అయిన బాయిజాబాయి, ఆనాడు కృష్ణుణ్ణి లాలించి బుజ్జగించి అన్నం తినిపించిన యశోదమాధవలి, అడవిలో సంచరిస్తున్న సాయి కోసం అన్నం గంప నెత్తిన పెట్టుకుని మైళ్ల తరబడి ముళ్లబాటల వెంట నడుచుకుంటూ వెళ్లి బతిమాలి బామాలి అన్నం తినిపించేది. ఆమె కష్టం కలిగించరాదన్న సదుద్దేశంతో బాబా ఇంకా అడవిలో చాలా లోపలికి వెళ్లినా ఆమె మాత్రం సాయిని వెతికి పట్టుకుని అన్నం తినిపించాక గాని వెనుదిరిగి వెళ్లేది కాదు. ఏనాటిదో ఆ మాతృబంధం! కనకపోయినా కడుపు తీపి ఎప్పటిదో. కేవలం ఆ వయసులో ఆమెకు ఆ శ్రమ తప్పిద్దామని బాబా షిరిడి అడవుల్లోంచి గ్రామానికి వద్దామని నిర్ణయించుకున్నారు. చేసిన మేలు మరొకరి కృతజ్ఞతామూర్తి సాయిబాబా. ఊరు ఊరు మొత్తం వెలివేసినట్టు ప్రవర్తించిన, నోటికింత అన్నాన్ని పెట్టి ఆకలి బాపిన ఆ మమతామూర్తి బాయిజాబాయి కుటుంబాన్ని సాయి కడదాకా కాపాడారు. అంతేకాదు, ఆమె కుమారుడు తాత్యాపాటిల్ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి మృత్యుముఖం నుంచి రక్షించారు. ఈ విషయం వివరంగా తర్వాత ప్రస్తావించుకుందాం. మునుపట్లాగే మసీదులో నివసిస్తున్న సాయి ముస్లిమని, ఆయన దర్శనార్థం హిందువులెవరూ అక్కడికి రాకూడదని మహమ్మదీయులు ఆంక్ష విధించారు. కాని మహల్సాపతి ఆ నిర్ణయాన్ని ఎదిరించి, నా దైవమైన బాబాను పూజించడం మాననని పూజా ద్రవ్యాలతో మసీదుకు వచ్చాడు. ఇంకేముంది, అతని దృఢభక్తిని మొండితనంగా భావించిన అవతల వర్గం వారు ఆయన తలపై బలంగా మోదారు. వెంటనే మసీదులోంచి బాబా అమ్మా అంటూ పెద్దగా అరిచిన గావు కేక విని ఇరు వర్గాల వారు లోపలికి పోయి చూతురు కదా. ఏముంది, మహల్సాపతిని కొట్టిన దెబ్బలన్నీ బాబా ఒంటిపై తేలి ఉన్నాయి. మహల్సాపతికి విచిత్రంగా ఏమీ కాలేదు, కాని బాబా తల నుంచి రక్తం ధారాపాతంగా ప్రవహిస్తోంది. చూశారా, సర్వమానవాళి ఒకటేనని తెలుపడానికి సాయి స్వయంగా మతమూఢుల దెబ్బలను స్వీకరించడానికి కూడా సిద్ధపడ్డాడు. మానవంలోని మంచితనాన్ని మేలుకొల్పడానికి తానెన్నో కష్టాలు కోర్చారు బాబా. ఆయనకంటే కరుణామయుడు దయామయుడు అయిన దైవం కలడా? లేడు లేడు, ముమ్మాటికి లేడు. తమ ఆరాధ్య దైవం అయిన బాబాని గాయాలతో రక్తస్రావాలతో చూసిన ఇరుతెగల వారి కళ్ళు అశ్రుపూరితలయ్యాయి. శ్రీ సాయినాథులు ఆ హిందూ ముస్లింని దగ్గర చేస్తూ, నాయన్లారా, అల్లా మాలిక్, వాడు హిందువా ముస్లిమా, యూదా క్రైస్తవుడా అన్న భేదాలు మీకే గాని నాకేమీ లేదు. ఎవరైతే ప్రేమతో భక్తితో నన్ను స్మరిస్తారో, వాడు ఏ మతస్థుడైనా వాడి సమస్త కష్టాలను నేనే భరిస్తాను. మనిషిని కులం కూలదోస్తుంది, మతం మంట కలుపుతుంది. సహోదరులారా, స్నేహంతో సహజీవనం చేయడం నేర్చుకోండి. ఒకటి కోసం అందరం, అందరి కోసం ఒకడు. సత్యం శివం సుందరం, అన్నదమ్ములం మనమందరం. ఈ విశ్వం ఒక ప్రేమ మందిరం. మత సామరస్యాన్ని, సాంఘిక సమజీవనాన్ని నేర్చుకోండి అని బోధించిన క్రాంతిదర్శి సాయిబాబా. బాబా దినచర్య ఓ క్రమ పద్ధతిలో సాగేది. ప్రతిరోజు ఉదయం బాబా పేద సాధనకు, దీర్ఘరోగులకు ఉచిత వైద్యాన్ని అందించేవారు. చూసేవాళ్లకు ఆయన చికిత్సా విధానాలు వింతగానూ భయం గొలిపేవిగానూ ఉన్నప్పటికీ చివరిలో మాత్రం రోగ నివారకాలే మహదానందాన్ని కలిగించేవి. ఓసారి ఓ రోగి కళ్లకలకలతో బాబా దగ్గరకొచ్చాడు. అతని కళ్లు బాగా ఎర్రబడి వాచి ఉన్నాయి. అందరూ ఏదో అంజనం వేస్తారు బాబా అని ఎదురుచూస్తున్నంతలో విచిత్రంగా రెండు నల్ల జీడిగింజలను నూరి ఆ కలికాన్ని కళ్లలో పెట్టి కట్టుకట్టి, రేపటికల్లా తగ్గుతుంది పో అన్నారు బాబా. చూసేవాళ్ల గుండెలు గుభేలున్నాయి. ఎందుకంటే నల్ల జీడిపిక్క అరగదీసి పెడితే ఇంకా జీవితంలో కళ్లు కనపడే ప్రశ్నే లేదు. కాని వింతగా తెల్లటి కళ్లతో మరణాటికల్లా ఆ రోగి నవ్వుతూ సాయి వద్దకు వచ్చాడు. అలాగే సాయిబాబా సమాధి ఉన్న రాతి మేడ కట్టించిన బూటీ కలరా వ్యాధిని బాదం పప్పు పిస్తా ఆక్రోటులతోనూ, కాకా మహాజన్ నీళ్ల విరోచనాలను వేరుశనగ పప్పులతోనూ, మరో భక్తునికి తన చిలుము పొగ ద్వారా ఉపశాన నయం చేశారు సాయి. ప్రపంచంలో ఆ రోగాలకి ఎక్కడా కనీ వినని మందులతో నయం చేసిన అపర ధన్వంతరి శ్రీ సాయిబాబా. దీనివల్ల తెలిసేదేమిటంటే సాయి దయలే ఆశీర్వచనాలు, రోగ నివారణ ఔషధాలు, అంతేకాని ఆ మందులు మాకులు కావు. ఆ మందులే సాయి ఆశీర్వచనాలు లేకుండా వాడితే ప్రమాదకారకాలవుతాయి. ఈనాటి ఆక్యుపంక్చర్ను పోలిన వైద్య విధానంతో, అంటే సూదులతో మెడపైన వెన్నుపైన కాల్చడం ద్వారా మరొక కుష్ఠరోగికి గుణం చేకూర్చారు సాయి. పాము విషంతో సాయి తయారు చేసిన మందుతో హరి కనడే అనే మరో కుష్ఠవాడికి జబ్బు తగ్గుముఖం పట్టింది. కాని వాడు తన కోరికను చంపుకోలేక మళ్లీ స్త్రీ సాంగత్యం మరగడం వల్ల మరణించాడు. అప్పటినుంచి బాబా మానవుల్ని వ్యసనాలనేవి అంత తేలిగ్గా వదలవు, అసలు వ్యసనం లేని దానికి బానిస కాని మానవుడు లేడు అని తలచి తన వైద్య విధానాన్ని మార్చి ఊదీ ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే సాయిబాబా పేరు షిరిడీ చుట్టుపక్కల పాకిపోయింది. పక్క గ్రామాల నుంచి ప్రజలు రావటం మొదలెట్టారు. పతితులు, పీడితులు, తాడితులు, అనాథల్ని ఆదరించే సన్నిధానమైంది సాయి మసీదు. శ్రీకృష్ణుడు ద్వారక నుంచి యాదవ జనోద్ధరణను జరిపినట్టు సాయి ఆ మసీదు నుంచే దీన జనోద్ధరణ జీవితాంతం కొనసాగించారు. అందర్నీ ఆదరించే తల్లి కాబట్టి దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ధామమా మసీదు మహమ్మదీయము, దాని నామమా ద్వారకామాయి హైందవం. ద్వారకనంటే మతభేదాల్ని పాటించక సర్వ జీవకోటికి చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించడానికై నిత్యము తెరిచి ఉంచిన ద్వారములు కలదు. మసీదు మధ్యనే శిలువ ఆకారంలో తవ్వబడిన గోతులో రేయింబవళ్లు మండుతూ ఉండే నిత్యాగ్నిహోత్రం ఏర్పాటు చేశారు బాబా. దానిపేరే ధుని. ధునులో వేసే కట్టెలు అహంకారానికి చిహ్నాలు, అగ్ని ఆత్మవివేచన. అగ్ని అనే ఆత్మవివేచనలో అహంకారం అనే కట్టెలు తగలడగా వచ్చిన స్వచ్ఛ జ్ఞానరూపమే బూడిద. మనిషి జీవితం బూడిద వంటిదని, చివరికి ఏమీ మిగలదని, దేవుడు ఏ ఉద్దేశంతో మనిషిని సృష్టించాడో ఆ మార్గాన్ని ఎన్నుకోవాలని తెలిపేదే ఆ బూడిద. ఆవు పేడతో చేయబడిన పిడకలు, ఆవు నెయ్యి, కర్పూరం, గుగ్గిలం, సాంబ్రాణి, మర్రి, మేడి, తెల్లజిల్లేడు ఇచ్చారు సమిదలు. పీచు తీయని కొబ్బరికాయలు ధునులో వేయడం ఆచారం. ఆ ధునులోని భస్మాన్నే ఊదీ ప్రసాదం అంటారు. బాబా ఇకపై ఈ ఊదీనే భక్తులకు రోగులకు ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నా ద్వారకామాయి తన మెట్లెక్కిన వారిని ఎవరినైనా ఆదరిస్తుంది. నా ధునులోని ఊదీ సర్వులకు శాంతిని ప్రసాదిస్తుంది. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు ఎన్నడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్దలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలను సదా నేను చూచేదను. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా సరిగ్గా ఇదే మాట అన్నాడు. సాయిరామ్. మరొక్కసారి బాబాని మనసారా కీర్తించి శ్రీ షిరిడీ సాయి సంపూర్ణ జీవిత చరిత్రలోని తదుపరి ఘట్టానికి వద్దాం. పరబ్రహ్మ పరమపురుష సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ప్రతిరోజు ఉదయం దినచర్యగా రోగార్తులకు వైద్యం చేసిన తర్వాత భిక్షాటానికి బయలుదేరేవారు సాయిబాబా. ఒక చేత సేనారేకు డొక్కును, మరొక చేత గుడ్డజోలును పట్టుకుని సాయి ప్రతిదినము షిరిడీలోని 5-6 ఇళ్లలో భిక్షాటం చేసేవారు. మొలలో సక్క, నడుముకు ఒక పక్క వేలాడుతూ చిమ్ట, మెడలో నాగభూషణాల వలె రంగురంగుల మెరుపు దండలు, జటాజూటం వంటి జులపాల జుట్టు, స్నానం చేసి తళ్ళొత్తకుండానే పూసుకున్న విభూది రేఖలు, మాసిపోయిన ఆకుపచ్చని చొక్కాతో భిక్షాటం చేస్తుంటే ఆదిభిక్షువైన పరమేశ్వరులా ఉండేవారు సాయి.